ఇలా అందరూ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుండగా కుంభకర్ణుడు కొడుకు నిగుంభుడు లేచాడు. ఏమిటి ప్రభు ఇంత ఆలోచిస్తావు? మా నాన్న ఏదో నిద్రపోయాడు కాబట్టి ఇంతకాలం వీళ్ళు ఇలా ఆటలాడుతున్నారు. అసలు మా నాన్న దాకా ఎందుకు? నాన్న తర్వాత నాన్నంతటి వాడిని నిగుంభుడి బతికే ఉన్నాను. నువ్వు అంటే నేను ఒక్కడే. సుగ్రీవంచ హనుమంతం సర్వానేవచ వానరాన్, సుగ్రీవుణ్ణి హనుమంతుణ్ణి వానరుల్ని అమాంతంగా నోరు తెరిచి మింగి పారవేస్తాను అని కుంభకర్ణ పుత్రుడు అన్నాడు. నిజంగా వాడు నోరు పెద్దదేట. కుంభకర్ణుడు అంత కాకపోయినా నికుంభుడు కూడా మహాకళేబరం కలిగిన వాడు, నోరు తెరిచి జనాలను మింగగలడు. కాకపోతే మనలాంటి వాడిని తినేస్తాడు వాడు. వాడేమన్నాడు ఇప్పుడు? నీవు ఆజ్ఞాపిస్తే మొత్తం సుగ్రీవాదులందరినీ హనుమంతునితో సహితంగా మింగి వస్తాను. ఇప్పుడు వజ్రహనువు లేచాడు. వాడి దవడ వజ్రంలా గట్టిగా ఉంటుంది కనుక వాడిని వజ్రహనువు అన్నారు. వాడ దవడలు ఇలా పట 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 కదుపుతూ నాలుక ఇలా బయటికి పెడుతూ, ఈ మధ్య నాలుక బాగా పిడచగొట్టుకుపోతోంది. ఎందుకని? నరమాంసం నెత్తురు లేక. మానవుల నెత్తురిని గడగడగడ తాగుతూ ఉంటే నా నాలుక ఎంత బాగుంటుందో. వాడు అప్పుడప్పుడు ఇలా తల విరిచి, అప్పుడప్పుడు మనం మిరపకాయ బజ్జీని ఇలా తుంచి రోట్లో వేసుకున్నట్టుగా మనుష్యుడు కనపడ్డాడంటే ఆ మెడల విరిచేస్తాట. తలకాయ పక్కన పారేసి ఆ మొండెం ఎత్తి నెత్తురంతా గడగడ తాగుతాడు. ఎలా తాగుతాడు తెలుసా? కొబ్బరి బొండాలు తాగినట్టుగా. వేసవకాలంలో బొండాలు కొట్టించుకుని కొంతమంది అలా ఎత్తి తాగేస్తారు స్ట్రా లేకుండా. వీడు కూడా అలాగే మానవ రక్తం తాగుతాను నేను. ఆ మానవ రక్తం నాలుక మీద పడితే నా నాలుక ఆనందం పొందుతుంది. ఈ మధ్యకాలంలో సరైన రక్తం లేక నాలుక పిడుచుకట్టుకుపోతున్నట్టుగా ఉంది. దాహం వచ్చినప్పుడు గొంతు ఎండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు. నువ్వు హాయిగా లోపలికి వెళ్ళి మంచి మధువులు తాగు. పిబంతో మధు వారుణీయం, వారుణి వాహిని మధువులు రకరకాల బ్రాండ్స్ అన్నీ నువ్వు తాగుతూ ఉండు. ఇప్పుడు నేను వెళ్ళి ఆ రక్తం తాగి వస్తాను. నాకు రక్తం, నీకు బ్రాండ్స్. ఇలా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటూ ఉండగా ఇప్పుడు అందరూ ఒకసారి రెచ్చిపోయి మొత్తం వీరులంతా లేచిపోయారు. ఓ కొమ్ముడిగా కత్తి ఒకడు, కర్ర ఒకడు, గద ఒకడు, పరిగొకడు తీసుకుని, మహారాజా నేను అంటే నేను ముందు దూకుతాం అనడం మొదలెట్టారు. ఇలా అందరూ అంటూ ఉండగా కూర్చోండి కూర్చోండి అని ఒక ఆయన లేచాడు. ఆయనే మన విభీషణుడు. వీళ్ళందరూ పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటే ఇవన్నీ తెలివి తక్కువ మాటలు అని తెలుసు ఆయనకి. అందుకని తక్కన విభీషణుడు అందరినీ వారించాడు. నోరు మూసుకుని కూర్చోండి, మీ తెలివితేటలు నాకు తెలుసు అన్నాడు. విభీషణుడికి ఆ శక్తి ఉంది, అవసరమైతే వాళ్ళని శాసించగలడు. ఇంతకాలం ఆయన మాట కూడా అంతో ఎంతో చెల్లింది, పెద్దగా కాకపోయినా రావణాసురుడి దగ్గర. అందుకని ఆయన లేచి రావణునికి వినయంగా నమస్కరించాడు. అంజలించి ఇలా అన్నట్ట, అంటే రెండు చేతులలో జోడించే మాట్లాడాడు. అన్నంటే ఆయనకి గౌరవం. అన్నగారు ఎక్కడ నాశనం అయిపోతాడో అని లోపల ఎంతో కొంత బెంగ లేకపోలేదు. చేజేతులారు అన్నగారు నాశనం అవుతున్నాడనే జాలితో, అన్నయ్య వీళ్ళందరినీ కాసేపు ఊరుకోమను అని ముందు అన్నకి నమస్కరించాక, అప్పుడు రాక్షసులతో, వీరులారా మీ శక్తి నాకు తెలుసు, అయినప్పటికీ నేను చెప్పే సలహా తూచా తప్పకుండా పాటించండి. సాధారణంగా యుద్ధానికి ఎప్పుడు ఎడతాం? సామము, దానము, భేదము అనే మూడు ఉపాయములు పనిచేయనప్పుడు నాలుగవదైన దండోపాయానికి వెళ్ళాలి. ముందు మంచిగా చెప్పాలి, యుద్ధం వద్దు యుద్ధం వద్దు అనాలి. వినకపోతే దానం అంటే డబ్బులిచ్చి శత్రువుల్ని వశపరుచుకోవాలి. అది కుదరకపోతే శత్రువుల మధ్యలో చిచ్చు పెట్టాలి, తగాదా, దానికి భేదము అని పేరు. ఈ మూడు కుదరకపోతే అప్పుడు కర్ర పుచ్చుకోవాలి. అసలు ఇప్పుడు మనం దండోపాయానికి దేనికి వెళ్ళాలి? మీరందరూ ఇంద్రియ సుఖాలలో చిక్కుకుపోయిన వాళ్ళ మీద ప్రయోగించవలసిన నీతి ఇప్పుడు రాముడి మీద ప్రయోగిస్తూ ఉంటారు. రాముడికి ఇంద్రియ సుఖాలు లేవు, ఆయన లోలుడు కాదు. సుఖాల్లో మునిగిపోయి వ్యసనములలో కుంగిపోయి పాడైపోతే అప్పుడు వాడితోటి మనం యుద్ధం చేసి ఓడించాలి. రాముడు ఎప్పుడూ జాగరూకుడై ఉంటాడు. పైగా రాముడు బాలుడు కాదు. ఈ సామధాన భేదాదులు కాకుండా దండోపాయం ఎప్పుడు అంటే ముసలాడైపోయిన రాజును చావుగొట్టి ఆ రాజ్యం లాక్కోవాలట, లేదా కుర్రాడైతే రాజు అప్పుడు వాడిని చావుగొట్టి రాజ్యం లాక్కోవాలి. రాముడు బాలుడు కాదు, ముసలాడు కాదు. పైగా అసలు మనకు విరోధే కాదు రాముడు. రాముడితో మనకి విరోధం లేదు. రాముడితో విరోధం ఎందుకు వచ్చింది? రాముడి భార్యని చెప్పా పెట్టకుండా రామచంద్రుడి భార్యని రావణుడు అపహరించడంతో మనకి విరోధం వచ్చింది. కాబట్టి ఇప్పుడు తప్పు మందే. అటువంటిప్పుడు మనం తొందరపడి యుద్ధానికి వెళ్ళరాదు. ఒక్కసారి కొంచెం ఆలోచించన్నయ్యా అని ఇప్పుడు అన్నగారికేసి తిరిగాడు. సముద్రం లంఘయత్వాతు ఘోరం నదనదీపతిం కృతం హనుమతా కర్మ దుష్కరం తర్కయేతవ. సముద్రం అంటే అనేక నదీ నదాలకి నిలయం. సమస్త నదులు సముద్రంలో కలిసిపోతాయి. నదులైనా నదాలైనా సముద్రంలో కలుస్తాయి. ఇన్ని నదీ నదములకు నిలయమైన సముద్రమును ఒక మానవుడు కానీ వానరుడు కానీ దాటగలడా? అంత భయంకర సముద్రాన్ని హనుమంతుడు దాటాడు. చెయ్యలేని పనిని, దుష్కరమైన పనిని, అసాధ్యమైన పనిని ఆయన చేసి చూపించాడు. అక్కడితో ఆగలేదు. మనం ఎవరూ ఊహించలేని విధంగా లంకలో అడుగు పెట్టాడు. లంకలో మనం చూస్తూ ఉండగా ఎందరినో చంపాడు. ఇంతమంది మీ ఉండగా మనల్ని ధిక్కరించాడు. తోక తగలబెడుతూ ఉండగా లంకానగరాన్ని భస్మం చేసి మరీ వెళ్ళాడు. జయం రామునికని పలికాడు. సీతతో మాట్లాడాడు. అందరూ చూస్తూ ఉండగా లంఘించాడు మళ్ళీ సముద్రాన్ని. ఇది సామాన్యుడు చేయగలడా? శత్రువైన రాముడి పక్షాన హనుమంతుడు ఒక్కడున్నాడంటేనే మనం భయపడాలి. అంతే కదా, హనుమంతుడు లాంటి వాడు ఒక్కడు రాముడికి అండగా ఉంటేనే మనం భయపడాలి. అటువంటిది హనుమంతుడు వెడుతూ వెడుతూ నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, నాకన్నా గొప్పవాళ్ళు ఉన్నారని చెప్పాడు. ఇప్పుడు అది నిజమని తెలుస్తున్నది. ఎందుకంటే సముద్ర తీరంలో అసంఖ్యాకమైన వీరులు ఉన్నారు. సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు వంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో కలిసి రాముడు లంకానగరం మీదకి దండయాత్రకు వస్తూ ఉంటే అతని మీదకి మనం నేను ఒంటరిగా వెడతాను, ఒంటరిగా వెడి చంపుతాను అనడం ఎంత తెలివి తక్కువతనమో ఆలోచించండి. 14,000 మంది వీరుల్ని రాముడు ఒక్కడు వధించాడు కనుక రాముడు మనకి శత్రువు అనొచ్చు. రాముడు 14,000 మందిని చంపడం వల్ల నిజంగా వీరుడే. కానీ చంపడం వల్ల అతను మనకి విరోధి ఎందుకు అయ్యాడు? రాముడు ఏమైనా కావాలని తగాదాకెళ్ళాడా? రాముడి భార్య సీతని శూర్పణఖ ఏడిపిస్తూ ఉంటే ముక్కు చెవులు లక్ష్మణుడు కోశాడు. ఆ తర్వాత ఈ శూర్పణఖ రెచ్చగొడితే రాముడి మీదకి మనవాళ్లే కావాలని వెళ్ళారు. వెడితే అప్పుడు వీరుడు గనక తన పరాక్రమం ప్రదర్శించి కరదోషనాథుల్ని చంపి తనని, తన భార్యని, తమ్ముడిని రక్షించుకున్నాడు. మన రాక్షసుల్ని చంపాడు. కాబట్టి రాముడు ఆత్మరక్షణకి చంపాడు గనక శత్రువు కాదు. చంపడం కూడా పరాక్రమం ప్రదర్శించి చంపాడు గనక ఆయన శక్తి కూడా బయటపడుతోంది. శక్తి కలిగి తనంత తాను శత్రువు కానివాడు రాముడు. ఇంత గొడవ సీత కోసం వచ్చింది. ఎందుకు వచ్చింది గొడవ? సీతని రాముడికి అప్పగిస్తే ఆయనతో శత్రుత్వం ఉండదు, మనము బతుకుతాం, ఆయన సుఖంగా వెళ్ళిపోతాడు. సీతని ఇప్పుడు అప్పగించినంత మాత్రం చేత రాముడు యుద్ధమును ఆపుతాడా, మన మీదకి రాకుండా ఉంటాడా అని మీరే సందేహం పెట్టుకోవద్దు. రాముడు సీత తనకి దక్కితే మనల్ని విరోధులుగా చూడడు. ఆ రాముడి గురించి నేను చాలా విన్నాను, అది నిజం కూడా. నష్టమం వీర్యవతాతేన ధర్మానువర్తిన వైరం నిరర్థకం కర్తుం దీయతామస్యమైథిలి. రాముడు ధర్మనిరతుడు, రెండు మహావీరుడు. రాముడు ఎప్పుడు ధర్మాత్ముడే, ధర్మం తప్పడు, పైగా వీరుడు. కాబట్టి అతనికి భార్యను అప్పగిస్తే మనం ఆయన సుఖంగా ఉంటాం. అసలు అటువంటి వాడితో యుద్ధానికి దిగడమే ప్రమాదకరం. రాముడు బంగారపు రెక్కలు కలిగిన బాణములతో లంకానగరం చిన్నాభిన్నం చేసైనా సరే జానకిని పట్టుకుపోతాడు. వానరసేన భయంకరమైనది, అది జయింపశక్యం కానిది. మనము ఎంత వీరులమైనా ఇప్పుడు మన దగ్గర అధర్మం ఉండడం వల్ల అతనితో తలపడలేము. రాముడికి పంచప్రాణాలు సీత కనుక ఈ సీతను ఆయనకి ఇచ్చేస్తే మనం సుఖంగా ఉంటాం. లేదంటే లంకంతా మట్టి పాలైపోతుంది. రాముడి బాణాలు శరత్కాలంలో సూర్యకిరణాల్లాగా ధగ ధగ వెలిగిపోతాయి. శరత్కాలంలో సూర్యుడి కిరణాలు చాలా బాగుంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి. స్వచ్ఛమైన శరత్కాల సూర్యకిరణాలు అంటే ఆశ్వయుజ కార్తీక మాసాలలో సూర్యుడి కిరణాలు ఎటువంటివో రాముని బాణాలు అటువంటివి. అటువంటి రాముని బాణాలు తగలనంత వరకే మనం బతుకుంటాం. అవి తగిలితే ప్రమాదం. అన్నయ్య, నువ్వు మహాత్ముడివి, కోపం విడిచిపెట్టు, కర్తవ్యాన్ని ఆలోచించు. నీ వల్ల మేమంతా బతుకుతున్నాం, నీవు నశిస్తే మేము నశిస్తాం. మాకు, నీకు, లంకకి ఏ ప్రమాదం లేని రీతిలో ఆలోచన చెయ్యి, సీతను అప్పగించు అనగానే విన్నాడు. ఏమీ మాట్లాడలేదు మొదటిసారి కదా. అందుకని ఒక క్షణం అలా ఆలోచనలో ఉన్నట్టుగా ఉండి ఎవరి దాన్ని వాడు వెళ్ళిపోండి అంత దాని దాన్ని వెళ్ళిపోయాడు. అంటే విభీషణుడి మాటలు అతనికి నచ్చలేదు. తక్కిన వాళ్ళ మాటలు నచ్చాయి కానీ తొందరపడి చర్య తీసుకోలేడు. లోపల భీతి ఉంది, విభీషణుడి మీద కొంచెం ప్రీతి ఉంది. అదే సమయంలో విభీషణుడి యొక్క వాక్కులు ఏమాత్రం నచ్చలేదు. అందుకే అందరినీ విడిచి భవనంలోకి వెళ్ళిపోయాడు. ఆ రావణాసురుడి భవనం అత్యద్భుతమైనది, పెద్ద భవనం అది. ఏ వైపు చూచినా బంగారపు శిఖరాలున్నాయి, లోపల రకరకాల శయనాలు మంచాలున్నాయి. ఒక గది అయితే ఆ గదిలో ఒకేసారి 15,000 మంది నుంచి 20,000 మంది వరకు ఒకే మంచం మీద పడుకోవచ్చు. అంత పెద్ద గది కూడా ఉన్నది. ఆహార పదార్థాలని నిల్వ చేసే పాత్రలు ఉన్నాయి, మద్యాలు ఉన్నాయి, మాంసాలు ఉన్నాయి, రకరకాల రత్నాలు ఉన్నాయి, నగలాలు ఉన్నాయి, కత్తులు కటార్ల వంటి ఆయుధాలు ఉన్నాయి. ఏ వైపు చూచినా మహావీరుడైనటువంటి రాక్షసులు నిరంతరం కాపలా కాస్తూ ఉంటారు. అక్కడ కొంతమంది యజ్ఞం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. రావణాసురుడి యొక్క పూజామందిరంలో నిరంతరం వేద పఠనం చేస్తూ యజ్ఞములు చేస్తూ రావణునికి హితం చేకూర్చేవాళ్ళు ఉన్నారు. రావణుడు ఆ భవనంలోకి వెళ్ళగానే విభీషణుడు ఆ భవనంలోకి ప్రవేశించాడు. ఆయనకి సోదరుణ్ణి ఎలా అయినా రక్షించుకోవాలి, వాణ్ణి మార్చాలి, సీతను అప్పగించేలా చెయ్యాలి అనే కోరిక. అందుకే విభీషణుడు రావణుడు భవనంలోకి వెళ్ళగానే ఇంటికి వెళ్ళిపోకుండా తాను కూడా భవనంలోకి వెళ్ళాడు. మహాబలశాలి విభీషణుడు కూడా ఏం తక్కువవాడు కదా. రావణాసురుడితో కుంభకర్ణుడితో పోలిస్తే అంత గొప్పవాడు కాకపోవచ్చు, కానీ స్వతసిద్ధంగా ఆయన కూడా మంచి బలవంతుడు, అన్నిటికీ మించి ధర్మాత్ముడు. ఈయన రావణాంతఃపురంలో అనేక పదార్థాలు దృశ్యాలు చూసుకుంటూ శుభకరమైన వేదఘోష వింటూ రావణాసురుడు ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. ఆ సమయంలో రావణుడు ఒక మంచి ఉన్నతమైన ఆసనం మీద కూర్చున్నాడు. ముందుగా వెళ్ళిపోయిన రావణాసురుడు కూర్చుని ఉన్న ఆసనం దగ్గరికి వెళ్ళి ముందు రాజుగారికి జయం కోరుకోవాలి, పైగా రాజుగారు అన్నగారు కూడా. అందుకని ఆయన ఏం చేశాడు, జయం జయం అని పలికాడు, ప్రశంసించాడు. మహావీరుడివి, తేజస్శాలివి, నీబోటివాడు ఈ చరాచర జగత్తులో మరొకడు పొట్టడు అని ముందు పొగిడాడు. ఎప్పుడు పొగడాలి, పొగడకపోతే అంతాడు. అసలు మాటలు వినాలంటే ముందు అవతలని ప్రశంసించాలట. మనకి ఎవరితో అయినా పని ఉన్నప్పుడు, వాడి ఇంటికి వెళ్ళినప్పుడు వాడిని ముందు పొగిడిన తర్వాత పని చేయించుకోవాలి. వెళ్ళగానే నువ్వు చవటవి, పనికి మాలిన వాడి, ఏది నాకు 100 రూపాయలు డొనేషన్ అంటే డొనేషన్ ఇస్తాడా, నీకు మోషన్ ఇస్తాడు. అందువల్ల ఎప్పుడు కూడా ఎటువంటి వాడైనా ఎంత తెలివి తక్కువ వాడైనా పని మీద వెళ్ళినప్పుడు పొగడాలి. అందులో కొంచెం బలవంతులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా పొగడాలి. అందుకని మహాత్ముడివి వీరుడివి అని ప్రశంసించి ఆ తర్వాత ఇలా అన్నాడు ఆయనతో, యదా ప్రభృతి వైదేహి సంప్రాప్త ఇమాం పురీం తవ తదా ప్రభృతి దృశ్యంతే నిమిత్తాని అశుభాని నః. అన్నయ్య, ఒక సంవత్సర కాలం నుంచి ఇంచుమించుగా నువ్వు పరిశీలించే ఉంటావు, ఏ ముహూర్తములో సీతాదేవిని నీవు ఈ లంకానగరానికి తీసుకొని వచ్చావో అప్పటి నుంచి మనకు ఒక్కరోజైనా శుభ సూచికలు కనబడుతున్నాయా? లేవు, అన్నీ అశుభ సూచికలు. లంకలోకి సీత అడుగు పెట్టింది, అప్పటి నుంచి అన్నీ అపశకునాలి. సీత అడుగు పెట్టాక మన యజ్ఞగుండములలో అగ్ని మండడం లేదు సక్రమంగా. వేద మంత్రాలు చదివేవాళ్ళు తడువుకుంటూ చదువుతున్నారు, చీటికి మాటికి మర్చిపోతున్నారు మంత్రాల మాట. కొంతమంది అంటే యజ్ఞం చేస్తున్నసేపు మంత్రం మర్చిపోయి తడువుకుంటూనే ఉంటారు అలాగా. ఓం ఇంద్రాయ ఇంద్రాయ అని కాసేపు నాక స్వాహ అంటున్నట్ట, అంటే స్వాహాకారం కూడా మర్చిపోతున్నాడు. ఒక్కోసారి అంతే, కర్మయోగం వల్ల అపశకునాలు వచ్చినప్పుడు తాను చదివే మంత్రాలు మర్చిపోతారు, శ్లోకాలు మర్చిపోతూ ఉంటారు, పాటలు మర్చిపోతున్నారంటే ఇదంతా కూడా కొద్దిగా ఏదో కీడు సూచన. చూడు, నీవు సీత వచ్చిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు. యజ్ఞంలో మంత్రాలు మరిచిపోతున్నారు, శబ్దాల్లో తేడా వస్తుంది, అగ్నులలో నుంచి నిప్పురవ్వలు చిటాపటా పైకి లేచి చుట్టుపక్కలున్న బట్టల్ని కాల్చేస్తున్నాయి. అగ్నిహోత్రం వండుతున్నప్పుడు చిటపటా శబ్దాలతో నిప్పులు లేచి పక్కనున్నటువంటి తివాచీలు కాలేయంటే అది అపశకునం. అందుకే దీపారాధన వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది దీపాలు అగ్గిపెడితే వెలిగించి ఆ వెలిగిన తర్వాత దాన్ని పక్కన పారేస్తారు, అది కాలిపోదటండి. అంత బుర్ర ఉండదు ఏంటో మరి కొంతమందికి. అగ్గి పుల్లని ఏదన్నా ఇత్తడి పళ్ళల్లో వేసి చుట్టుపక్కల కాలకుండా చూసుకోవాలి. లేకపోతే దానివల్ల వచ్చేది అపశకునం పక్కన పెట్టి ఉన్నది కూడా కాలిపోతుంది. ఇప్పుడు ఏ తివాచీయో కాలిపోతే కూర్చునివాళ్ళు ఏమైపోతారు? కొన్ని కూర్చునివాడు పారిపోతే పారిపోయారు, పాపం కెమెరా వాళ్ళు వీళ్ళు ఏమైపోతారు? లక్ష రూపాయలు పెట్టి కెమెరాలు కొనుక్కున్నారు. ఇవన్నీ చూసుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి. దీపం వెలిగించేటప్పుడు మాత్రం నేను అతి జాగరూకతతో దాన్ని ఆర్పి ఆ ఇత్తడి పళ్ళల్లోనే వేస్తాను. అలా తివాచీలు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు. తమంత తాము కాల్చుకోవడం పక్కన పెడితే యజ్ఞకొండంలో నుంచి నిప్పురవ్వలు వచ్చి పక్కనున్న తివాచీలో లేకపోతే వస్త్రాలు అక్కడున్న పందిళ్ళలో కాలిపోతే అది చాలా ప్రమాదకరమైనది. అలాంటి అపశకునాలు ఇక్కడ వస్తున్నాయి. ఇంకా అగ్ని వధిస్తూ ఉంటే అగ్నిపదులు పొగొస్తోంది. ఈ మధ్యన వంటశాలల్లో అగ్నిహోత్రాల్లో వేదం చదువుకునే ప్రాంతాల్లో పాములు తిరుగుతున్నాయి. అసలు పాములు మన లంకలోకి వచ్చేవి కదా, అవి కూడా వస్తున్నాయి. ఇంకో హోమద్రవ్యం అంటే నెయ్యి, పాలు, పెరుగు, పాయసం, వీటిల్లో చీమలు వస్తున్నాయి. యజ్ఞం చేసే నేతలోకి చీమలు వచ్చాయంటే ఆహా నెయ్యి వాడకూడదు, వడగట్టి వాడేస్తున్నారు కొంతమంది, వాడకూడదు, చాలా డేంజర్. ఒకసారి చీమ కనపడిందా ఆ అగ్నిహోత్రములో నెయ్యి వెయ్యరాదు. యజ్ఞం చేయడానికి నెయ్యి తెచ్చారండి, ఆ నేతి నిండా చీమలు దోమలు ఉన్నాయి. అటు ఇటు చూసి ఎవడ చూడకుండా తీసి పక్కన పారేసి వాటిని యజ్ఞానికి వాడితే ఆ యజ్ఞం వల్ల ప్రయోజనం ఉండదు, ప్రమాదం, పైగా చేసిన వాడికి కూడా నష్టం. అలా చేసి ఎంతోమంది గొంతుకు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. పిచ్చి పిచ్చిగా మంచి మంచి ద్రవ్యములు వేయకుండా యజ్ఞములు చేయడం వల్ల కాళ్ళు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, తెలిసిన మీకు. కాబట్టి యజ్ఞం దగ్గర కాంప్రమైజ్ అవ్వకూడదు. యజ్ఞం దగ్గర మంచి నెయ్యే వాడాలి, మంచి సుగంధ ద్రవ్యాలతో కూడిన పూర్ణాహుతి వాడాలి. గుడ్డలు కూడా ఈ పూర్ణాహుతికి వాడేటటువంటి గుడ్డలు ఉంటాయే, పట్టు చీర, పట్టు వస్త్రాలే వాడాలి, పట్టు జాకెట్ కొట్టే వాడాలి. ఇంట్లో 25 ఏళ్ల క్రితం నుంచి వాళ్ళు ఆవిడ వాడినటువంటి చీర పట్టుకొచ్చి పూర్ణాహుతికి వేస్తే వీడు బతికే పూర్ణాహుతి అయిపోతుంది. కొంచెం దైవ కార్యక్రమంలో జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మాత్రం పిసిన కొట్టుతనం చూపించకూడదు. దీపారాధన నూనె అంటే 25 ఏళ్ల నుంచి కంపొస్తున్న నూనె అనమాట. ఎవడు వాడు నూనె పట్టుకొచ్చి దీపారాధనలో వేస్తే ఆ వాసనకి మనమే పారిపోతుంటే దేవుడు ఎక్కడ ఎందుకుంటాడు? దేవుడు ఎప్పుడు పారిపోతాడు. అందువల్లే మనకి రావాల్సిన ప్రయోజనం రాదు. కొబ్బరికాయలు ఇంతంత కొబ్బరికాయలు పట్టుకొస్తారు కొంతమంది అనమాట. ఇక పళ్ళు గురువు గారికి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇంతింతింతింది మరీ బొత్తిగా. అందువల్ల ఎప్పుడు సక్రమమైన పదార్థాలే ఇతరులకు దానం చేయాలి. దానం చేసేటటువంటివి, దేవతలకు ఉపయోగించేటటువంటివన్నీ కూడా మంచివి ఇవ్వాలన్నమాట. ఇవ్వగలిగితే మంచివి ఇద్దాం, ఇవ్వలేకపోతే ఒక పండు పెట్టేసి వదిలేద్దాం. లేదా అయ్యా నేను వస్త్రం ఇవ్వలేను, లేక పూర్ణాహుతి చేయలేను, నైవేద్యం పెట్టలేను, నమస్కారం చేస్తున్నానన్నా చాలట. నమస్కరణ స్మరణ మాత్ర తుష్టితుడు రాముడు అంటే నమస్కారానికి స్మరణానికి సంతోషిస్తాడు ఆయన. భగవద్గీతను ఎన్నోసార్లు చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. భక్తితో ఇమ్మన్నాడు. యహ ఎవడు మే నాకు భక్త్యా భక్తితో ఏమేమి ఇవ్వాలి? పత్రం ఒక ఆకు ఇచ్చినా చాలు, నీకు భక్తి ఎక్కువ ఉంటే ఒక ఆకి ఆకే తింటాను, ఓ తులసీదళం ఇచ్చావు అదే నవిలి తింటాను. పుష్పం ఓ పుష్పం ఇచ్చావు శిరస్సును ధరిస్తాను. ఫలం పండు ఇచ్చావు అదే స్వీకరిస్తాను భక్తితో. ఆ పండు ఇవ్వలేను, ఆకు ఇవ్వలేను, లేకపోతే పువ్వు ఇవ్వలేనంటే తోయం ఒక నీటి చుక్క ఇయ్యి అది స్వీకరిస్తాను. కాకపోతే భక్తితో ఇయ్యి, దాన్ని నేను అశ్నామి స్వీకరిస్తాను, తింటానని అర్థం, స్వీకరిస్తానని అర్థం. పువ్వు అయితే స్వీకరిస్తాను, పండు అయితే తింటాను, తోయం అయితే తాగుతాను. అలా ఇవ్వాలి మనం. ఒకవేళ అవేమీ చేత కాకపోతే నేను ఇందాక చెప్పినట్టే ధనం లేకపోతే ఈ పని చెయ్యండి, ధనం ఉంటే మంచిదే చెయ్యండి. ఇవాళ కలియుగంలో మరీ బొత్తిగా కట్టుకోవడానికి ఒక మంచి వస్త్రం కూడా ఇవ్వలేనంత దుస్థితిలో ఉన్నటువంటి వాడు తక్కువ మందే ఉన్నారు. అలాంటి వాడు నమస్కారం చేసుకుంటే చాలు, ఉన్నవాడు ఎంతో కొంత ఇవ్వాలి, తన శక్తిని అనుసరించి ఇవ్వాలి. పాపం నిజంగా శక్తి లేకపోయినా నా పేరు చెప్పొద్దని గుప్తంగా దానం చేసే పుణ్యాత్ములు ఎంతోమంది ఉన్నారు ఈ దేశంలో. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మాబోటి వాళ్ళం కొన్ని ఆలయాలు కట్టి కొన్ని సేవలు చేయగలుగుతున్నాం. వ్యక్తిగతంగా అడగకుండానే రహస్యంగా పట్టుకొచ్చి ఇచ్చి నా పేరు చెప్పొద్దండ వల్ల కొంతమంది పేర్లు చెప్పట్లేదని అలాంటి వాళ్ళు ఎంతోమంది ఇంకా ఈ దేశంలో ఉన్నారు. వారందరికీ శుభం కలుగు కాక. ఒక్కోసారి శక్తి లేకపోవచ్చు, అప్పుడు ఏం చేయాలన్నారు? ఓ దండం పెట్టండి, ఓ నీరు చుక్కలా పోయండి, అవి స్వీకరిస్తాడు ఆయన. ఎందుకు చెప్తానంటే ఈ చీమలు మొదలైనవి నేతిలో పాయసంలో పడితే అవి యజ్ఞానికి పనికిరావు, అవి యజ్ఞద్రవ్యాలు పాడేయనట్టే. తమంత తాము చేమలు వచ్చి పడిపోతున్నాయి. ఈ సీత లంకా నగరానికి వచ్చిన తర్వాత ఎందులో పడుతున్నాయి చేమలు? మనం యజ్ఞానికి వాడే పాయసంలో, యజ్ఞానికి వాడేటటువంటి చెరువు అనే పేరుతో మనం వండుకునే పాయసంలో చేమలు వస్తున్నాయి. పాలల్లో, పెరుగులో, నేతిలో అన్నీ చేమలే. ఇంకా లంకానగరంలో మంచి మంచి ఆవులు ఉన్నాయి, బాగా పాలిచ్చే ఆవులు. ఆ ఆవులు పొదుగు నిండిపోయి పాలు ఇవ్వడం మానేసి అవన్నీ కూడా వాలపోస్టలు తినడం మొదలెట్టాయి. భద్రగజాలు, మంచి మదించిన ఏనుగులు, శుభం కలిగించే ఏనుగులు దీనంగా ఉండి ఈ చెమట కార్చడం మానేసాయి. ఏనుగుకి మదజలము ఎంత కారితే అంత శుభప్రదమైన ఏనుగు అది. మదజలం ఆగిపోయింది వాటి. సర్కస్ ఏనుగుల్లాగా పీనుగులు అయిపోయినట్టుగా కనపడుతున్నాయి మన ఏనుగులు. ఇంకా గుర్రాలు దీనంగా సకిలిస్తున్నాయి. గుర్రాలు చిక్క చక్కగా సకిలించాలి, భలే ఉంటుంది ఆ సకిలింపు. పాపం తిండి లేకుండా చిక్కిపోయి గుర్రబళ్ళకు కట్టబడి తిరిగి తిరిగిపోయి పీనుగులు అయిపోయిన గుర్రాలు ఉంటాయి సరే, అవి సకిలిస్తే ఏడుస్తున్నట్టున్నాయన్నమాట. మీకు చెప్పాగా కొంతమంది ఎక్కడున్నావురా అన్నం తింటున్నారు గురువు. ఆ గొంతుకులో ఏడుపు ఏమిటో కర్మ, మరి ఏడుపు గొంతు అంటే దైన్యం, అలా ఉండకూడదు. గుర్రములు కూడా దీనంగా అయిపోయాయి పచ్చగడ్డి మేయడంలో. ఇంకా గాడిదలు, కంచరగాడిదలు వికృతంగా మారిపోయాయి. నక్కలు ఈ మధ్యన నగరంలో భవనాల దగ్గరకు వచ్చి కొయ్యం కొయ్యం అని కూస్తున్నాయి దిక్కుమాల నక్కలు. కుక్కలు సింహాల మీద తిరగబడుతున్నాయి. క్రూర మృగాలు సింహ శరభశార్దూలాదులు ఇళ్ల ముందుకు వచ్చి అరుస్తున్నాయి. మధ్య మధ్యలో అరుస్తూ ఉంటే అరుపులు పిడుగుపాటుల్లా కనపడుతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే సీత మన లంకా నగరానికి అపశకునమని తెలుస్తున్నది. నా మాట విను ప్రభు, నీకు నా మాటలు రుచిస్తే తక్షణం సీతని పట్టుకుపోయి రాముడికి అప్పగించు. రాముడితో మనకి ఏ విధమైన వైరము లేదు, చెప్పుడు మాటలు విని సీతను తీసుకురావడం వల్ల విరోధం వచ్చింది. అందువల్ల సీతనిచ్చేయి. ఈ ప్రహస్తుడు మొదలైన వాడు నీ దగ్గర నిజం చెప్పట్లా, వాళ్ళకి నువ్వంటే భయం, అందుకని నేను పొగిడి నిన్ను నాశనం చేస్తున్నాను. నీలో ఉన్న లోపం వాళ్ళు చెప్పడంలా, వాళ్ళు చెప్పలేకపోతున్నారు, నేను చెప్పగలుగుతాను నీ తమ్ముడిని గనక. వాళ్ళు రహస్యంగా అనుకుంటున్నావు నాకు తెలుసు, రావణాసుడు పొరపాటు చేశాడు అని రహస్యంగా అనుకుంటున్నారు, నీ దగ్గరేమో నిన్ను పొగుడుతున్నారు. అందుకే నేను విన్న వాటిని చెబుతున్నాను అన్నాడంటూ ఆయన. అంటే దీన్ని బట్టి ఈ పొగుడుతున్న వారంతా రావణుని దగ్గర మొగమాటానికి పొగుడుతున్న వాళ్ళు కొందరు, నిజంగా పొగుడుతున్న వాళ్ళు కొందరు అయితే కొందరు బయటికి వెళ్ళిన తర్వాత రావణుడు పొరపాటు చేశాడు అంటున్నారన్నమాట. అదే 25వ శ్లోకంలో చెప్పారు, శ్రావణే చాస్య మంత్రస్య నివృత్తాః సర్వమంత్రిణః అవశ్యంచ వయావాచ్యం యద్దృష్టం అపి వా శృతం. నేను చూచి విన్నవి నీకు చెబుతున్నాను, నేను విన్నాను అవన్నీ చూచాను. కొందరు మాట్లాడుకోవడం వాళ్ళు చెప్పలేక నా చేత చెప్పిస్తున్నారు, ఇది విను. ఆ తర్వాత నీకు ఏది కర్తవ్యం అనిపిస్తే చెయ్యి. చెప్పడం నా ధర్మం, వినడం నీ ధర్మం లేదా నీ కర్మ. ఇలా చెప్పగా అతను ఒక్క క్షణం ఆలోచించి కోపంతో పళ్ళు పటపట కొరికి, ఏమిటి రాముడికి సీతనివ్వడమా? ఎంత గింజుకున్నా రామునికి సీతనివ్వను, రాముడు ఇక్కడికి రాలేడు, వచ్చినా సీతని పట్టుకెళ్ళలేడు, వస్తే బతకలేడు. మళ్ళీ అదే చెప్తున్నాడు, సురైహి సహేంద్రైరపి సంగత కథం మమాక్రత స్థాస్యతి లక్ష్మణాగ్రజ. దేవతలతో యక్షులతో కలిసి ఇంద్రుడు మొదలైన వాళ్ళని సాయం తీసుకుని లంకానగరానికి రాముడు వచ్చినా నా ముందు నిలబడలేడు ఆ లక్ష్మణాగ్రజుడు. యుద్ధంలో మహావీరుణ్ణి నేను, నాకు ఇంద్రుడే లెక్కలేదు, ఈ నరేంద్రుడు లెక్కలేదు జమాలేదు. ఈ నరేంద్రుడిని నేను ఏదైనా చేస్తాను. నరేంద్రుడిని ఏం చేయగలడు మహా? అసలు నరేంద్ర శబ్దంలోనే ఉంది గొప్పతనం. ఆ నరేంద్రుడిని ఎవడు అంత తేలిక ఎవడో ఏం చేయలేదు. ఇలా పలికి యథార్థవాది అయిన విభీషణుణ్ణి చెడమడా తిట్టి గంటేశాడు. ఈ రావణుడు జానకిని అపహరించుకురావడం, వచ్చిన దగ్గర నుంచి ఆవిడ మీదే దృష్టి, దానివల్ల అతనికి ఏం చేయాలో తెలియటం లేదు. ఓ పక్కనేమో సీత వల్ల ప్రమాదమేమో అనిపిస్తోంది, తమ్ముడు చెప్పింది నిజమో అనిపిస్తుంది, మళ్ళీ మూర్ఖత్వంతో నేనే గొప్పవాణ్ణి అనుకుంటాడు. ఇలా అనుకుని ఆ రాత్రి గడిపిన తర్వాత వాడు ఏం చేశాడు, యుద్ధం ఇంకా తప్పదేమో, తప్పనిసరి పరిస్థితుల్లో వానరులతో నరులతో యుద్ధం చేయాల్సి వస్తుందేమో, ఈ సమయంలో మరొక్కసారి మంత్రులతో ఆలోచిస్తే మంచిదనిపించింది. ఒకసారి ఆలోచించాడు, అక్కడి నుంచి వచ్చేశాడు. సొంత తమ్ముడు భవనంలోకి వచ్చి తన భవనానికి వచ్చి నచ్చ చెప్పాడు. అయినా ఇంకొకసారి మంత్రులతో ఆలోచిస్తే బాగుంటుంది అనుకున్నాడు. వెంటనే కొంతమంది భటుల్ని పిలిచాడు. ఎవరక్కడ నా హితుల్ని, ఫలానా వారిని నేను పిలిచే వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురా, వాళ్ళందరినీ ఇక్కడికి నా సభాభవనానికి రమ్మను అనగా వాళ్ళు బయలుదేరారు. ప్రహస్తుడికి, విభీషణుడికి, దుర్ముఖుడికి ఇలాంటి వాళ్ళందరికీ చెప్పారు. ఇప్పుడు ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు సరిగ్గా రావణాసురుడు ఈ కబురు చెప్పేనాటికి ఆ పూట ఉదయమే 6 నెలలు నిద్రపోయిన తర్వాత కుంభకర్ణుడు లేచాడు. ఆఫ్టర్ 6 మంత్స్ కరోనా వల్ల లాక్డౌన్ పూర్తి నిద్రట్లోంచి లేచేటవాడు, నిద్రట్లోంచి అనేవాడు అప్పుడే. వాడికి కూడా కబురు పెట్టారు. అసలు కుంభకర్ణుడు లేవడం కోసమే ఇంతకాలం ఎదురు చూశాడు. కుంభకర్ణుడు లేచాడు, లేవగానే వాడితో కూడా చర్చిద్దామని అతనికి కూడా పెట్టాడు. ఇలా అందరికీ వార్తలు వెళ్ళాయి. ముందు రావణాసురుడు మహావేగంగా సభాభవనానికి రథం మీద బయలుదేరాడు. దశకంఠుడు టీవీగా మంచి కాంతితో పెద్ద కిరీటం ధరించి ఆకాశమంతెత్తున్న రథం మీద వెడుతూ ఉంటే దారి పొడుగోత జయహో రావణ ప్రభు అంటూ రాక్షసులు పూలవర్షం కురిపించారు, జయధ్వానాలు చేశారు, మొక్కారు. దేవేంద్రుడికి దేవతలు కూడా అంత సన్మానం చేశారో లేదో కానీ వీడికి అంత చేశారు. దేవతల సన్మానాలు ఇంత గట్టిగా ఉండవండి, రాక్షసుల సన్మానం కొంచెం గాఢంగా ఉంటుంది. మీరు మాయాబజార్ చూశారుగా, శకునిని దుర్యోధనుడి తమ్ముళ్ళంతా ఓ మామ మామ అని ఎత్తుకుంటే దుర్భరము దుర్యోధన దుర్భరం అంటాడు, వాడు తట్టుకోలేరు. దుర్యోధనాదుల యొక్క సన్మానం తట్టుకోవడం కష్టం. ఏదో మీలాంటి మంచివాళ్ళ సన్మానం కాబట్టి మాకు తట్టుకోవడం తేలిక, ఎందుకంటే విజయ సన్మానం ఉంటుంది నా మొహం ఆయన రెండు పువ్వులు తలేసిపోతారు. కానీ వాడు అలాగాదే, ఓ అరే బాబాయ్ వీధుల్లో ఊరేగించి ఏనుగుల మీద పెట్టి పైనుంచి కింద దాకా బంగారం పోసేసి ఎన్ని చేయాలో అన్ని చేస్తారు, చంపేటప్పుడు పేగులు అలాగే లాగుతారు. అందుకనే రావణాసురుడికి రాక్షసులు చేసిన మర్యాద ఉందిట, మహాభయంకరమైన మర్యాద అది, భయంకరం అనాలి. మనలాంటి వాళ్ళని తట్టుకోలేము. రాజకీయ నాయకులు కూడా అలాంటి మర్యాదలు చేస్తారు. ఎంతంత మాలలు పట్టుకొస్తారు గజమాల, ఆ మాల నిజంగా మెళ్ళొస్తాడు చచ్చిపోతాడు అవతల వాడు. అందుకని వీళ్ళు ఇలా పట్టుకుని కర్రలతో అలా పెడతారు, వీడు మధ్యలో నిలబడి స్టాండ్ అన్నట్టుగా మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత ఈ దండ ఏమవుతుందో తెలియదు. చూసారా మీరు, దండ అసలు మెళ్ళ వేరు, ఇలా రెండు కర్రలకు వెళ్ళాడు కట్టి ఆ మధ్యలో నిలబడతారు అనమాట, ఏదో ఫోటో కోసం అన్నట్టుగా. నిజంగా అంత దండ వాడు మెడలో వేస్తే ఇంకా జీవితంలో వాడు సీట్లో కూర్చుంటాడా, మెడలో వంగిపోయి అంటే నాలుగ బయట పెట్టి పారిపోవలసిందే. ఈ విధమైన సత్కారాలు అందుకుంటూ రావణుడు సభాభవనంలో అడుగు పెట్టాడు. అక్కడ మంచి సింహాసనం చాలా ఎత్తుగా ఉంది, విశాలమైన సింహాసనం. ఆ సింహాసనం మీద వాడు తప్పేవాడు మామూలు వాడు కూర్చోలేడా, వాడి కోసమే చేయించారు అంత సింహాసనం. నాకు పట్టివాడిని ఆ సింహాసనం మీద కూర్చోబెడితే దోమ, సింహాసనంలో దోమ కూర్చుంటే కనబడుతుందా, నాకు పట్టివాడు కూర్చుంటే ఏం కనబడతాడు. రావణాసురుడు అంత కళేవరంతో ఊగుతూ వచ్చి ఆ సింహాసనం మీద కూర్చున్నట్ట. వజ్రాలు, వైదూర్యాలు, నవరత్నాలు ఇవన్నీ తాపడం చేయబడిన సింహాసనం మీద మెత్తని జింక చర్మాలు కూడా పరిచారు. మళ్ళీ ఆ జింక చర్మాలు కూడా రంగురంగులు విటవి. తస్యాంతు వైదూర్యమయం ప్రియకాజన సంవృతం అంటే ఏమిటి, రకరకాలైన మచ్చలు కలిగిన రంగురంగులు ఉండేటటువంటి జింకలు ఉంటాయి కదా, ఆ జింక చర్మాలు పరిచారు. దాని మీద రావణుడు కూర్చోక మొత్తం వరుసగా ఒకరి తర్వాత ఒకరు నిస్సంకోచంగా ప్రహస్తాదులు వచ్చారు. కాలినడకన రథాల మీద, ఏనుగుల మీద రావణునికి ప్రియులైనటువంటి వాళ్ళు, సలహాలు చెప్పేవాళ్ళు, యుద్ధంలో సాయం చేసేవాళ్ళు అందరూ వచ్చారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చాక ఆఖరణ విభీషణుడు వచ్చి ముందుగా అన్న దగ్గరకు వచ్చి చెవులలా పట్టుకుని, నేను విభీషణుణ్ణి నీ సోదరుణ్ణి వచ్చాను అని వినయంగా నమస్కరించి పాదాల మీద తలపెట్టి నమస్కరించాడు. విభీషణుడు వీలున్నంత వరకు ధర్మము ఎరిగినవాడు కనుక ధర్మ మార్గంలోనే నడుచుకుంటాడు. అన్నయ్య తండ్రితో సమానం, జ్యేష్ఠ భ్రాత పితృసమహ, ఇంటికి పెద్దవాడైన అన్నగారు తండ్రితో సమానుడు. అన్నగారు ఎంత పాపం చేసినా ఎన్ని చేసినా తన ధర్మం తాను నిర్వర్తించాడు, వినకపోతే వాడి కర్మ పక్కన పెట్టండి. అందుకని తండ్రికి నమస్కరించినట్టే వినయంగా నమస్కరించాడు. అన్నయ్య నేను నీ తమ్ముడి విభీషణుడిని వచ్చాను, పౌలస్త్య గోత్రజుడిని వచ్చాను అన్నాడు. ఎప్పుడైతే ఈయన దండం పెట్టాడో ఇక అందరూ పోటాపోటీగా నమస్కరించడం మొదలెట్టారు. రెండోయి అమ్మో మనం నమస్కరించకపోతే ఎలాగాని, సుకుడు, ప్రహస్తుడు, సారణుడు ఒకరి తర్వాత వచ్చి తమ పేర్లు చెప్పుకుని నమస్కారం చేశారు. ఇది ఒక పెద్ద సమస్య. ఒకళ్ళు కనుక గురువుగారికి సాష్టాంగ పడితే తక్కినవాడు పడకపోతే గురువుగారు పట్టించుకోరేమో అని అందరూ పడ్డం మొదలు పెడతారు. అలాగే వచ్చిన వాళ్ళంతా నమస్కరించారు. రావణుడికి అది ఇష్టం లేండి, అందుకని వాళ్ళందరూ నమస్కరిస్తుంటే తృప్తిగా చూశాడు. ఎవడన్నా నమస్కరించకపోతే యగాదిగా చూస్తట్టు వాడు, అందుకని వాడు వీడికంటే వాడు ఇంకా ఎక్కువ సాష్టాంగ పడతాడు. ఇలా అందరి నమస్కారాలు అందుకున్న తర్వాత మొత్తం సభాభవనం అంతా సుగంధ ద్రవ్యాలతో నిండిపోయింది. కూర్చున్న వాళ్ళకి సువాసన రావడం కోసమని గంధాలు చల్లారు, అగరత్తులు వెలిగించారు, పెర్ఫ్యూమ్స్ కొట్టారు, మళ్ళీ ఏ విధమైన బ్యాక్టీరియా రాకుండా చేశారు. నిజంగా రావణాసురుడి సభాభవనంలో ఎంత సువాసన ఉంటుందండి, ఆ సువాసన చాలా అద్భుతంగా ఉంటుందట. ఈ విధముగా సుగంధ పరిమళాలు పూసుకున్నవాళ్ళు, నగలు ధరించిన వాళ్ళు అయిన రాక్షసుల మధ్యలో సభాభవనం అంతా సుగంధ పరిమళ పరిమితమై ఉండగా టీవీగా దేవేంద్రుడి సింహాసనం మీద దేవసభలో కూర్చున్నట్టుగా రాక్షసేంద్రుడు లంకానగరంలో సభాభవనంలో కూర్చున్నాడు. అప్పుడు రావణుడు ముందుగా ప్రహస్తుడికే తిరిగి ఇలా అన్నాడు, సేనాధిపతి, ఇప్పుడు రాబోతున్న యుద్ధ బాధ్యత ప్రధానంగా నీది. సేనాపతే యథాతే స్యుః కృత విద్యాశ్చతుర్విధాః యోధాన్ అధిక రక్షాయాం తథా వ్యాదేష్టుమర్హసి. నీవు సేనాధిపతి, మన వాళ్ళు రాక్షసులు నీ దగ్గర చాలామంది ఉన్నారు, వారంతా యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరినీ తక్షణం నగర రక్షణకి నియోగించు, నగరాన్ని ఎప్పటికప్పుడు కాపలా వాళ్ళ చేత కట్టుదిట్టం చేయించి రక్షిస్తూ ఉండు. ఏ క్షణంలో అయినా శత్రువులు నగరం మీదకి రావచ్చు, రాగానే ముందు కాపలా వాళ్ళు వాళ్ళు ఎదుర్కోవాలి, వాళ్ళు హఠాత్తుగా నగరం మీద పడకూడదు, కాబట్టి నగర రక్షణకి కావలసిన ఏర్పాట్లన్నీ గట్టిగా చేయించు అన్నాక వెంటనే ప్రహస్తుడు క్షణాల మీద బయటకు వచ్చి వీరాధి వీరుల్ని పిలిచి మొత్తం లంకానగరం చుట్టూతా ఇంతకు పూర్వం కంటే ఎక్కువగా కాపలా ఉండాలి, గట్టివాళ్ళు ఉండాలి అని అన్ని ఏర్పాట్లు చేశాడు, వాళ్ళని పురమాయించాడు. అప్పుడు లోపలికి వచ్చి మహాప్రభు మీరు చెప్పినట్టే లంకానగరానికి చేయవలసిన ఏర్పాట్లు చేశారు. లోపలికి మనకి తెలియకుండా ఏగ కూడా రాదు, ఇదివరకు కోతి వచ్చింది, అప్పటి కాలం వేరు ఇప్పటి కాలం వేరు, ఇప్పుడు లోపలికి లంకలోకి పోతుటీగా ఒక మొగ ఈగ కూడా రాకుండా చేశాం అనగా ఇప్పుడు కొంచెం సంతోషించి రావణుడు సభలో ఉన్న వాళ్ళతో ఇలా అన్నాడు, వీరులారా, నేను మీ అందరితో మళ్ళీ చర్చించి కార్యక్రమం చేయాలనుకున్నాను. ఎంతో పూర్వమే చర్చ చేయవచ్చు, అప్పుడెందుకు చేయలేదు అని మీరు అడగవచ్చు. మధ్యలో మా మాటలు వింటూ రావణుడు వెళ్ళిపోయాడు, ఆ తర్వాత విభీషణుడు వచ్చాడు, అతని మాట వినలేదు అని మీరు అనుకోవద్దు. ఇంతపూర్వానికి ఇప్పటికో తేడా ఉన్నది. ఇంతవరకు మనం రకరకాల విషయాలు చర్చ చేస్తున్న కాలంలో మా సోదరుడు కుంభకర్ణుడు లేడు. అహంతు కలు సర్వాన్వ సమర్థయితు ఉచ్యత, నేను ఒక్కడిని అన్ని పనులు చేసేవాడిని అయినప్పటికీ నా తమ్ముళ్లతోటి మీతోటి చర్చించకుండా ఏ పని చెయ్యను. ఇప్పుడు కుంభకర్ణుడు నిద్రట్లోంచి బయటకు వచ్చాడు, ఇప్పుడే మెలుకున్నాడు, తెచ్చుకున్నాడు, 6 మాసాల పాటు నిద్రపోయి 6 నెలలకు ఒక్కరోజే లేస్తాడు ఆయన. చాలామంది 6 నెలలు నిద్ర 6 నెలలు తిండి అనుకుంటున్నారు, తెలియదు 6 నెలలు వాడు తిండి తింటే భూమి ఉండదు. అందుకని ఫర్ ఎవరి 6 మంత్స్ 1 డే మాత్రమే లేస్తాడు, ఆ 1 డేలోనే ఈ 6 నెలలకే సరిపడా తింటాడు, మళ్ళీ నిద్రపోతాడు, అది వాడి కర్మ మన అదృష్టం. కాబట్టి 6 నెలల తర్వాత ఇవాళ లేచాడు, మళ్ళీ ఈ ఒక్కరోజు వెలుకుగా ఉన్న తర్వాత ఈ రోజంతా డే అండ్ నైట్ తెగదిని హాయిగా మనతో కబుర్లు చెబుతాడు కులాసాగా, మళ్ళీ రేపు పడుకుంటాడు. ఇప్పుడు వీడు ఉండగానే మనం ఏ విషయం ఆలోచనలో పడాలి చూశారు. అందుకనే వాడు 6 నెలలకి మళ్ళీ నిద్రకుపోయినప్పుడే నిద్ర మధ్యలో లేపితే చచ్చిపోయాడు వాడు. వాడికి ఒక శాపం ఉంది, వరంతో పాటు శాపం కూడా, ఈతడు 6 నెలలకు ఒక్కరోజు మాత్రమే లేచును, లేచినప్పుడు ఆ ఒక్కరోజు వాడు ఎవరినైనా జయిస్తాడు, కానీ వాడు నిద్రకు వెళ్ళినప్పుడు ఎవరైనా బలాత్కారంగా మధ్యలో లేపితే ఇక వాడికి మృత్యు వస్తుంది. ఈ ఒక్కరోజులోనే వాడు ఎంతోమందిని జయించాడండి, ఒక్కరోజు 24 గంటలు వాడు మెలుకుగా ఉంటూ వచ్చే బీభత్సం అంతా ఇంతగా తెలిసిన వాడు, ఆ ఒక్కరోజులోనే ఎంతోమంది స్త్రీలను బలాత్కరించేట కొన్ని వేల మంది చంపేశాడు, దేవతల చేత కొట్టి పారేశాడు, తెగ తినేస్తాడు వాడు ఆ ఒక్కరోజుకి. పాపాత్ముడు ఒక్కరోజు చాలు, మిగతా రోజులన్నీ వాడు ఆలోచించక్కర్లా, మెలుకుగా ఉండక్కర్లా. ఇదిగో అలా కుంభకర్ణుడు వెళ్ళి ఓ రాక్షస స్త్రీ కర్కటి అనే దానిని చెరిచినప్పుడు ఆ కర్కటికి కుంభకర్ణుడికి పుట్టినవాడే భీముడు అనే రాక్షసుడు, ఆ భీముడిని చంపడం వల్లే దాకిన్యాం భీమశంకరం అనే శివలింగం జ్యోతిర్లింగం వచ్చింది. ఆ కథను మీరు జ్యోతిర్లింగాల్లో విన్నారు నేను చెప్పినప్పుడు. ఒకవేళ విన్నని వాళ్ళు ఇక్కడే జ్యోతిర్లింగ వైభవం శ్రీ విద్య రాసిన పుస్తకం ఉంటుందో చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ కుంభకర్ణుడు సామాజుడు అనుకుంటున్నారా, అమ్మ వీడి దంపతిగా వీడికి ఎంతమంది సంతానమో, వాళ్ళంతా రాక్షసులే, పరమనీచులు, వాళ్ళందరినీ శివుడు చంపుకుంటూ రావాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం సభలో ఉన్నట్టు వాడు ఈ కుంభకర్ణుడితో కలిసి, మీ అందరితో కలిసి నేను భవిష్యత్తులో ఏం చేయాలో నిర్ణయించుకుంటాను. కుంభకర్ణ వింటున్నావు కదా, నువ్వు ఇప్పుడే మెలకువ తెచ్చుకున్నావు కదా నాయన, మనవాళ్ళు కూడా అప్పుడప్పుడు నిద్రపోతున్న వాళ్ళు లేస్తున్నారులేండి, 2 గంటల్లో ఆఖరి అరగంట లేస్తారన్నమాట. అప్పుడు లేచి ఏం జరిగింది అని ఉలిక్కిపడి, ఆహా గురువుగారు ఏదో చెప్పినట్టున్నారు అని పక్కవాడిని పొడుస్తారు. ఈ గంట మనం వింటున్న వాళ్ళు కంగారు పడతారు. సీతాదేవిని దండకారణ్యం నుంచి కాముకుండై తీసుకొచ్చాను. సోదర వీరులారా, మీ అందరికీ తెలుసు సీతతో సాటి వచ్చే సుందరీమణి ఈ చరాచర జగత్తులో మరొకత్తె లేదు. అందుకే ఆ సౌందర్యానికి నేను పరవశుండైపోయాను. ఆమెను తీసుకొచ్చాను కానీ నాతో శయనించడానికి ఇష్టపడడం లేదు. ఆహా ఇంక ఇక్కడి నుంచి వీడు రెచ్చిపోయాడు. ఏమి సౌందర్యం ఆవిడది, తను మధ్య పృథుశ్రోణి శారదేందు నిభానన హేమబింబ నిభా సౌమ్య మాయే నమయ నిర్మిత. సీత సన్నని నడుము కలిగింది. ఆవిడ నడుము ఉందా లేదా అనిపిస్తుంది, అంత సన్నగా ఉంటుంది. అందుకే పూర్వం అస్థి నాస్తి అనేవారట. ఈ అమ్మాయికి నడుము ఉంది అని ఒకడు, సంస్కృతంలో అస్థి అంటే ఉన్నదనమాట, నడుము ఉందండో అస్థి అన్నట్టు, ఎక్కడ కనపట్లేదురా నాస్తి అన్నాడు ఒకడు. అందుకనే అంటే అది అతిశయోక్తి, మరీ బొత్తిగా నడుము లేకుండా ఉంటే మనిషి ఎలా ఉంటాడు, కానీ అంత సన్నగా ఉందని చెప్పడానికి అలా వాడేవారు అన్నమాట. ఏమి రాహేశ్వరండి మన కవులు, అస్థి నాస్తి విచికిత్స హేతు శాతోదరిన్, ఉందా లేదా అనిపిస్తున్న నడుము కలిగిన చర్చకి దారి తీసిన సుందరీమణి అని వర్ణించారన్నమాట. అలాంటి సుందరి ఆవిడ. ఇక ముఖము శారదేందు నిభ ఆనన, ఆననము అంటే ముఖం. ఈ ముఖం శరత్కాల చంద్రబింబంలో ఉందట. ఆశ్వీజ మాసంలో కార్తీక మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడి బింబం ముచ్చటగా ఉంటుంది, తళ్ళతళ మెరిసిపోతూ ఉంటుంది. అలాంటి శరత్కాల పూర్ణ చంద్రబింబము వలె ఉంది ఆవిడ ముఖం, అంత కాంతితో వెలిగిపోతుంది. హేమబింబ నిభ, ఇంకా బంగారంలా కనిపిస్తూ ఉంటుంది ఆవిడ శరీరం, బంగారపు కాంతితో ఉంటుంది. అసలు ఆవిడ చూస్తే బంగారాన్ని చూసినట్టే అనిపిస్తుంది. సౌమ్యురాలు, మయుడు తన మాయతో ఈ సుందరిని సృష్టించాడా అన్నట్టుగా ఉంటుంది. మాయ తప్ప నిజంగా మామూలు స్త్రీలలో ఎంత అందం ఉంటుందా అని నాకు ఆవిడ చూసినప్పుడు అనిపిస్తుందంటే ఆవిడ ఎంత సౌందర్యవతో ఆలోచించాడు. అగ్నిజ్వాలల సూర్యకాంతిలా తళ్ళ తళ మెరిసిపోతూ ఉంటుంది. ఇక దంతాలు ఉంటాయి, అదొక రుచి. రుచి అంటే కాంతి అండోయ్. ఈ రుచి అనే శబ్దం తెలియకపోతే దంత రుచి అంటే దంతాలను రుచిగా ఉంటాయని తినేసేటట్టు అనకడిగా అవడం. సంస్కృతంలో రుచి అంటే కాంతి. కొంతమంది మాట్లాడుతూ ఉంటే వాళ్ళ దంతాలు తళుక్కని మెరుస్తాయి. అందుకని మన వాళ్ళు ఎవరో పేస్టుకు కూడా దంత రుచి అని పేరెట్టుకున్నారు, అంటే దంతకాంతి అని అర్థం అనమాట. సంస్కృతంలో ఇలాంటి పదాలు బలే వాడతారన్నమాట. అందులో జయదేవుడు అష్టపదుల్లో అయితే వదసి ఎది కించిదపి దంత రుచి కౌముది, వదసి ఎది కించిదపి దంత రుచి కౌముది హరతి దరతి మిరమతి ఘోరం అంటాడు ఆయన. హృదయంలో కామం అనే ఒక చీకటి ఏర్పడిందిట, విరహం ఎక్కువైపోయింది. ఈ విరహం ఓ చీకటి. ఈ చీకటి పోవాలంటే ఏం కావాలి, చీకటి పోవాలంటే కాంతి కావాలి. ఓ రాధ నువ్వు మాట్లాడు, ఎక్కువ వద్దు, కించిత్తపి వదసి, నువ్వు కొంచెం మాట్లాడినా మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది, కొంచెం నీవు మాట్లాడితే నీ దంతాలు కనపడతాయి. ఈ దంతాల మీద నుంచి వస్తున్న కాంతి ఉన్నదే, ఆ కాంతితో నాలో ఉన్న విరహం అనే చీకటి తొలగిపోతుంది అన్నాడు కృష్ణుడు. అదనవాడు దాని అంతరార్థం. ఆ దంత రుచి ఎటువంటిదట, పైగా కౌముది, కౌముది అంటే వెన్నెల, వెన్నెల వంటిది నీ దంతాల కాంతి. అంటే ఆవిడ పళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయి, ఆ తెల్లని పళ్ళ నుంచి ఎంత వెన్నెల వెదజల్లుతున్నది, అంత బాగా తోముకునేవారేమో పూర్వం. ఇప్పుడు దిక్మాలను గారబట్టిన పళ్ళతోటి వీళ్ళు దంతలు చెక్కడేడిసింది, దంతాల పచే తప్ప. దానికి కారణం చెప్పమంటారండి, మన దంతాలు ఇవాళ కౌముది వలె వెన్నెల వలె కాంతి లేకుండా పోవడానికి గల కారణం బ్రష్ పేస్ట్. పేస్ట్ వేస్ట్ మనల్ని పాడు చేస్తుంది. చక్కగా పూర్వకాలంలో వేప పుల్లతో కచ్చికతో అలా హాయిగా తోముకుని ఆకన్న ఉప్పుతో ఇలా అనుకుని నోళ్ళు పుక్కిలించి ఉమ్మేస్తే ఆ దంతాలు తళ తళ మెరిసేవి. ఇప్పుడు దిక్కుమాలిన బ్రష్షు, బ్రష్ మీద పేస్టు ఇవన్నీ వేసుకుని బర్ర బర్రం తోముతూ ఉంటే ఉన్న పళ్ళు అరిగిపోయి నాశనం అయిపోతున్నాయి. ఇవి సరిపోక డ్రింక్స్ ఇవన్నీ తాగితే ఇవి పళ్ళన్నీ అరిగిపోతాయి. అవి ఏంటనుకుంటారు, యాసిడ్. అటువంటి డ్రింక్స్ తాగేస్తున్నాం. జంకు గంకు లేకుండా డ్రింక్ తాగితే ఈ పళ్ళు లింకు ఉడికి అందడుతున్నాయి. ఆ తర్వాత కట్టుడు పళ్ళు పెట్టుకోవడం. ఆ మధ్యన ఒక ఆయన గొళ్ళు మండిపోయి నీ పళ్ళు ఓడగొడతానంటే ఓడగొడతావా, ఏది ఓడగొట్టు అని తీసేసి ఓడగొట్టు అన్నాడు. అన్నీ కట్టుడు పళ్ళు ఇంకా ఓడగొట్టితే ఉంది, వాడే ఓడగొట్టుకున్నాడు. కాబట్టి మనకి దంతము లేదు, రుచి లేదు, కౌముది లేకుండా అయిపోయింది. కానీ నిజంగా సీతాదేవి యొక్క దంతములు తళ్ళ తళ్ళ తళ విరిసిపోతూ ఉంటాయి. అటువంటి సుందరీమణి నాకు దక్కక నేను మహా బాధపడిపోతున్నాను. శోక సంతాప నిత్యేన కామేన కలుషీకృత. నిత్యం శోకంతో కామంతో నా హృదయం కలుషితమై ఏడుస్తున్నాను, నా శరీరం కామంతో వణికిపోతున్నది. ఆ సుందరి ఇక్కడికి వచ్చాక నేను ఎంత బతిమాలినా వినిపించుకోకుండా ఒక్క సంవత్సరం గడువియ్యి, సంవత్సరం తర్వాత నా మనస్సు మార్చుకుంటాను రాముడు రాకపోతే అన్నది. సాతు సంవత్సరం కాలం మామయాచత భామిని, నన్ను ఒక ఏడాది గడువు కోరింది. ఆ గడువు తీరేదాకా ఎదురు చూస్తున్నాను నేను, వాళ్ళ ఆయన వస్తాడేమో అని ఎదురు చూస్తోంది. అసలు రావణాసుడు ఎంత అబద్ధం ఆడాడో చూసారా, ఆవిడ కోరిందిట, అందుకే వాడు దొంగ అన్నారు. ఇక్కడతోటి వాడు బతుకు పోయినట్టే, వాడు అన్నీ మోసాలే. సీతని మాయావి అయి మోసం చేసి తీసుకొచ్చాడు, ఇప్పుడు ఇంకా పెద్ద అబద్ధం ఆడేస్తున్నాడు, పబ్లిక్గా అబద్ధం ఆడేస్తున్నాడు. వాడు రాగానే, సీత నీకు ఏడాది గడువు ఇస్తున్నాను, సుస్పష్టంగా చెప్పాడు కదా మనకి అరణ్యకాండలో చెప్పుకున్నాం మనం, ఏమని శృణు వైథిలి మద్వాక్యం మాదాన్ ద్వాదశ భామిని. సీత నా మాట విను, నీకు 12 నెలలు గడువు ఇస్తున్నాను, ఈలోపు నువ్వు మనస్సు మార్చుకొని నన్ను పెళ్లి చేసుకో, లేదా నేను వండుకు తింటానని వీడన్నాడు. ఆవిడ కోరింది అంటున్నాడు ఇప్పుడు. సీత రాగానే నేను వెంటనే నా మనసు మార్చుకోలేను, నాకు ఒక ఏడాది గడువు ఇయ్యింది, నేను కూడా మంచివాణ్ణి కనుక ఆవిడ మాట కాదనలేక ఏడాది గడువు ఇచ్చాను. ఈ ఏడాది నుంచి భర్త కోసం ఆమె ఎదురు చూస్తోంది. ఆమె భర్త ఎలాగో రాలేడు అది నాకు తెలుసు. ఈ ఏడాది కూడా పూర్తి కాబోతున్నది. ఏడాది నుంచి పరిగి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తే గుర్రం లాంటి నా మనస్సును అదుపులో పెట్టుకోలేక నానాయాతన పడుతున్నాను. సరే నేను మంచివాడిని కనుక గడువు ఇచ్చాను అనుకోండి, అది పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, అతి భయంకరమైన క్రూర జంతువులతో జల జంతువులతో కెరటాలతో అల్లకల్లోలంగా ఉన్న సముద్రమును దాటి రాముడు ఇక్కడికి రాగలడా, వచ్చి మనల్ని జయించగలడా, సీతని పట్టుకెళ్ళగలడా, ఇది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి మీ అందరూ బాగా ఆలోచించి మంచి సలహా ఇవ్వండి. మిమ్మల్ని ఎందుకు సలహా అడుగుతున్నాను, ఇదివరలో మీరు నాతో ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు, దేవాసుర సంగ్రామంలో పాల్గొన్నారు, పన్నగులతో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు, కుబేరుడితో యుద్ధంలో మీరంతా నాకు సాయం చేశారు, మీ సాయం వల్ల నేను విజయం పొందాను అనగానే మొట్టమొదట కుంభకర్ణుడు మంచి కోపంతో పళ్ళు పటపట్లాడిస్తూ, ప్రభు ఇప్పుడు అడగడం మమ్మల్ని, రామలక్ష్మణుల్ని మోసగించి వాళ్ళ ఆశ్రమం దగ్గరికి దొంగ సన్యాసి వేషంలో వెళ్ళి సీతను తీసుకొచ్చే ముందు మాతో ఆలోచించి ఉంటే వాళ్ళకి ఈ కష్టం వచ్చేది కాదు. అన్నీ అయిపోయాక ఏం చేద్దాం అంటావా, ఇది తప్పుడు పని. వీడు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే అన్నయ్యను ఎప్పుడు విడిచిపెట్టాడు కానీ కుండ బద్దలు కొట్టాడు మాట్లాడే ధైర్యం ఉన్నవాడు. అందుకే ఉన్నాడు, ఎప్పుడూ కూడా తప్పుడు పని చేసే ముందే మాబోటి వాళ్లతో ఆలోచించి ఆ పని చెయ్యాలి. అన్నీ అయిపోయాక చేతులు కాలేక ఇప్పుడు ఆకులు పట్టుకుంటావు. ఎప్పుడు యమునా నది ఆకాశం నుంచి కిందకి యమునోత్రి అనే చోట కుండంలో పడుతుంది, కుండంలో పడి ఆ కుండను నిండాక మిగతా నీరు బయటకు వస్తుంది. అలాగే ఎవడైనా తెలివైన వాడు తన వాళ్లతో ముందు బాగా ఆలోచించి అప్పుడు ఏదైనా ఒక పని చేస్తే కష్టం రాదు, గండం రాదు, విజయం వస్తుంది. నువ్వేం చేసావు, వెనక ముందు ఆలోచించుకోలేదు, నీ ఇష్టోదృడు చేసేసావు. ఇప్పుడు ప్రాణాపాయ స్థితి వచ్చి లంకానగరం ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు మమ్మల్ని సలహా అడుగుతున్నావు. నదిలో ఉన్న నీరంతా కొట్టుకుపోయాక ఎక్కడికో పోయాక అప్పుడు నీరు వెళ్ళిపోయిందా అడ్డకట్ట వేద్దాం అన్నట్టు అవడం. దానివల్ల ఉపయోగం ఏముంది? నీరంతా వెళ్ళిపోయింది అప్పటికే. దానికి ఎవరి పేరు? గత జల సేతు బంధనం. నీరు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సేతు కట్టడం వంటిది, అడ్డకట్ట కట్టడం వంటిది. సరే, రాజన్నవాడు పశ్చాత్తాపం తర్వాత పడకుండా ముందు పడాలనే విషయం నీకు నాకు తెలుసు. పశ్చాత్తాపం ముందు పడకుండా తర్వాత పడడం ఎటువంటిదంటే, క్రౌంచ పర్వతం అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం చాలా గొప్పది, కానీ ఆ పర్వతానికి ఒక గర్వం ఉందిట, నన్ను ఎవరూ దాటలేరని. కానీ ఆ పర్వతానికి కన్నాలు పెట్టుకుని పక్షుల కన్నంలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ విషయంలో మీకు ఇంకోటి కూడా చెప్పాలి, పక్షుల్లో కొన్ని పక్షులు ఉంటాయి, వడ్రంగి పెట్టలు అంటారు సరే, అవి ఎంత చెట్టునైనా పటాపటా కొట్టి త్వర చేసేస్తాయి. అలాగే క్రౌంచ పక్షులు అని పక్షులు ఉన్నాయి. ఈ పక్షులు పెద్ద పెద్ద కొండరాళ్ళని ముక్కుతో పొడిచి రంధ్రం చేసి ఆ కొండల్లోంచి అవతలకు ఎగిరిపోతూ ఉంటాయి. క్రౌంచ పర్వతానికే క్రౌంచ పక్షుల వల్ల ప్రమాదం ఉన్నది. ఇక మనం ఏమరిపాటును ఉంటే మనకి ప్రమాదం రాదా అంటే, పనిచేసే ముందు సక్రమంగా ఆలోచించకపోతే ఎంత గొప్పవాడైనా కొండలాంటి వాడైనా కూలిపోతాడు. కూలిపోయాక ఇంకేం ఆలోచించినా ఉపయోగం లేదు. కొండ ఉందండి, కొండ కూలకుండా ఉన్నప్పుడు దాన్ని ఎలా రక్షించాలో ఆలోచించాలి తప్ప, మొత్తం కొండంతా కూలిపోయాక అయ్యో కొండ ఎలా నిలబడదాం అంటే, ఇక ఒకసారి కొండ కూలాక దాన్ని నిలబెట్టలేము, ఎందుకంటే అది కొండ కనుక. అనాలోచితంగా నువ్వు ఒక భయంకరమైన పని చేసావు, సీతాపహరణం చేసావు, అది ఇప్పుడు రాక్షసుని నాశనం చేస్తుంది. సీతను అపహరించడం ఎటువంటిదో తెలిసిన, దిష్ట్యా త్వాం నావధీ ద్రామో విషమిశ్రమివామిషం అన్నాడు ఆయన. ఆమిషం అంటే మాంసం, బాగా విషం కలిసిన మాంసం తిన్నాక కడుపులోకి వెళ్ళిపోయాక ఆ మాంసం మనల్ని చంపేస్తుంది. విషమిశ్రితమైన మాంసం కడుపులోకి వెళ్ళాక ఇంక మనం ఎలా బయటపడతామో ఆలోచించడం అనవసరం, ఎందుకంటే తీవ్రమైన విషం అప్పటికే కడుపు అంతా వ్యాపించింది, మనిషిని చంపుతోంది కనుక. విషం తినే ముందు ఆలోచించాలి, తిన్నాక అంత తేలిగ్గా అది మనల్ని విడిచిపెడుతుందా? ఒకవేళ విషమిశ్రితమైన మాంసం తిన్నాక ఆ మాంసం కక్కించిన యావజ్జీవితం ఆ ప్రభావం కడుపుని ఏడిపిస్తున్నట్టు. ఇది రామాయణం చెప్పిన గొప్పతనం. అంటే ఉదాహరణకి తీసుకుందాం, ఒక ఆయన విషం తాగేశాడు, లేదా ఒక అమ్మాయి కోపం వచ్చి విషం తాగేసింది, వెంటనే ఆ విషం వాడిని చంపచ్చు. ఒక్కోసారి ఏ ఆసుపత్రికో తీసుకెళ్ళి విషం కక్కించిన యావజ్జీవితం ఈ విషం కడుపుని ఎంతో కొంత ఏడిపిస్తూనే ఉంటుంది. మీరు చూడండి, విషం తాగిన వాళ్ళు బతికినా తర్వాత డైజెషన్ విషయంలో రకరకాల విషయాల్లో యావజ్జీవితం నలుగుతూనే ఉంటారు వాళ్ళు. అది విష ప్రభావం. అంటే విషం అంత తేలిక వదలదండి, దిక్కుమాలిన కరోనా వచ్చిపోయింది అనుకుంటున్నాం కదా, ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది. మన అందరికీ అంతో ఎంతో నీరసం, అందుకనే అందరికీ వచ్చి తగ్గిపోయింది మీకు తెలియదు కానీ. కాబట్టి ఒకసారి రోగం రాకూడదు కానీ వస్తే దాని ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది. రాముడు అసలు ఇంతకాలం నిన్ను చంపలేదని సంతోషించు, సీతని తేవడం విషంతో కూడిన మాంసం తినడం వంటిది, ఆ దెబ్బకి ఇంకా నువ్వు బతికేమని ఆనందించు. సరే, అయ్యింది ఏదో అయ్యింది, ఇప్పుడు నిన్ను తిట్టి లాభం ఏమిటి? జరిగిన దాని గురించి ఇప్పుడు ఆలోచించలేం, నువ్వు ఇంక ఏమీ బాధపడకు, నేనేమో నీకు అభయం ఇస్తున్నాను, నేను బతికొండగా నిన్నెవరూ ఏం చేయలేరు. ఆ మాట నిజమే, వీడు బతికొండగా ఏం చేయలేరు, కానీ వీడు చస్తే ఏమవుతుందో తెలియదు. కానీ నేను జీవించి ఉండగా నీకు భయం అవసరము లేదు. అహం ఉత్సాదయిష్యామి శత్రూంస్తవ నిశాంపతే. నీవు సమస్త దిక్కులకి అధిపతివి ఓ రాజా, నీకు నేను అభయం ఇస్తున్నాను. నేను బతికొండగా రాముడు ఇక్కడికి రాలేడు, వచ్చాడా? ఆ రాముడు ఎంత గొప్పవాడైనా అతనికి ఇంద్రుడు సూర్యుడు మొదలైన వాడు సాయం చేసిన వారందరినీ నోట్లో వేసుకుని మరవరాలు నవ్వినట్లు నవ్వులేస్తాను, బఠానీలు బొంబాయి శనగలు నవ్వినట్లు నవ్విలు మింగేస్తాను. నా శరీరం భయంకరమైనది, పర్వతం లాంటిది, ఎంతటి వాడినైనా నేను క్షణాల్లో సంహరిస్తాను. అసలు నాకు ఆయుధాలు ఎందుకు? నా నోరే ఆయుధం. నాకు కొంతమందికి నోరు ఆయుధం అంట, ఎవరికి కుంభకర్ణులు లాంటి వాడికి నోరే ఆయుధం, వాడు నోరు తెరిచి తింటాడు. మరి కొంతమందికి నోరేసి పడిపోతారు ఇంట్లో, వాళ్ళు ఎంతో బలం ఉండక్కర్లేదండోయ్, చెడమడ చెడమడ ఇంట్లో రోజు పెళ్ళం తిట్టేస్తుంటే ఒక నిమిషం ఉండగలడు వాడు, ఆవిడకి నోరే ఆయుధం. కాబట్టి నోరు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది, తిట్టే వాళ్ళ నోరు కూడా వాళ్ళకి ఆయుధం. బాగా నోరు తెరిచి మాంసం తినేవాడికి కూడా ఆ నోరే ఆయుధం, నాకు నోరు ఆయుధం, ఈ నోటితో మొత్తం అందరినీ మింగిపారవేస్తాను, నువ్వు నిశ్చింతగా మద్యం తాగుతూ నీకు కావలసిన వాళ్లతో విహరించు అనగానే కుంభకర్ణుడు నీకు సాయం చేస్తాను అన్నప్పటికీ ముందు తిట్టాడు కదా, మమ్మల్ని నడపకుండా చేసావు, దానివల్ల ఇంత కష్టం వచ్చింది అని చెడామడా తిట్టిన తర్వాత నీకు ఉపకారం చేస్తానడంతో రావణాసురుడు చాలా కోపగించేశాడు, పళ్ళు పటపట కొరికాడు. ఇక్కడ వచ్చిన తెప్పినట్టు ఎంత కోపం వచ్చినా కుంభకర్ణుడి దగ్గర అతనికి గొంతు లేవదు, కుంభకర్ణుడిని కాదనుకుంటే వీడికి బతుకే లేదు. అదే ఇంకో విభీషణుడి అయితే తన్నేశాడు తర్వాత, కానీ ఇప్పుడు ప్రస్తుతం కుంభకర్ణుడు అవడం వల్ల మాట్లాడకుండా అలా ఉండిపోయాడు. ముఖం ఎర్రబడిపోయింది, నల్లగా ఉన్న గౌడిగేది లాంటి చర్మం కలిగిన రావణాసురుడి ముఖం కూడా కాస్త ఎరుపెక్కింది. అది కనిపెట్టేటండి ఒకడు, వాడి పేరు మహాపారసుడు. మా రావణ ప్రభువుకి మా ప్రభువుకి కోపం వచ్చిందని కనిపెట్టి వెంటనే ఏమన్నాడు, మహారాజా ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను చెప్పిన మాట విను. ఒక అడవి ఉంది, ఆ అడవి నిండా క్రూరమృగాలు ఉన్నాయి, భయంకరమైన అడవి అది. ఆ అడవిలో అనేక గండాలు ఉన్నాయి, ఆ అడవిలోకి వెళ్ళకూడదు, కానీ ఒక ఆయన వెళ్ళాడు. ప్రమాదకరమైన అడవిలోకి వెళ్లే ముందు ఆలోచించాలి, కానీ వెళ్ళాడు అనుకుందాం. వెళ్ళాక అక్కడ తేనె ఉంటే ఆ తేనె తాగాలి తప్ప, అమ్మో భయంకరమైన అడవిలోకి వచ్చాను, మళ్ళీ అడవిలోంచి వెనక్కి వెళ్ళలేనేమో అని ఎదురుగుండా ఉన్న తేనె తాగడం మానేసి భయపడేవాడు మూర్ఖుడు. ఈ మాట నేను ఎందుకు చెబుతానో తెలుసునా ప్రభు? భయంకరమైన పని నువ్వు చేసావు, సీతను తీసుకొచ్చావు, సీత తేనె వంటిది, తీసుకొచ్చాక ఇంకా తేనె తాగకుండా ఉపేక్షించడం ఏమిటి? ఇంకెక్కడ ఎవరేం చెప్పినా వినిపించుకోకుండా నువ్వు సీత కావాలనుకున్నావు, తెచ్చావు గనక ఆ సీతను స్వీకరించు. సీత అంగీకరించట్లేదని నువ్వు అనుకుంటావు, ఆవిడ అంగీకారం ఎందుకు? నువ్వు రాక్షసుడివి, బలాత్కారం మన ధర్మం. బలాత్ కుక్కుట వృత్తేన వర్తస్వసు మహాబల ఆక్రమ్యాక్రమ్య సీతాం వై తథా భుంక్ష్వరమస్వచ. కోడిపుంజు పెట్ట తనకు లొంగపోతే బలాత్కారంగా ఆక్రమించి ఆక్రమించి దాన్ని పీడిస్తుంది, అలాగే నువ్వు కూడా కోడిపుంజులాగే ఈ సీతాదేవిని ఆక్రమించి ఆక్రమించి అనుభవించు భో. ఇది వాడిచ్చిన సలహా, లెక్క లేకుండా బలాత్కరించుపో, ఇది రాక్షసుల ధర్మం కూడా. నీకే ఆపదలు రావు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, ముందు ఈ సీత సంగతి ఎవడో చూశాక ఈ సీత ఎప్పుడైతే పాడైపోతుందో అప్పుడే రాముడు తనంత తాను మరణిస్తాడు. ఈ కుంభకర్ణుడు ఇంద్రజిత్తు మేమందరం ఈ సీత సంగతి నువ్వు చూశాక రాముడికి మరణశిక్ష విధిస్తాం అని పలగ్గా ఇప్పుడు వీడికి ఉత్సాహం వచ్చేసింది. ఇందాక దాకా కుంభకర్ణుడి చివాట్లకి ముఖం వాడిపోయింది, ఇప్పుడు ఈ పని చేయమని కానీ ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు అంటే చాలా ఇష్టంగా ఉంటుందండి పాపాత్మలకి. అందుకని శభాష మళ్ళీ మామూలు కాదు, సంపూజయ్యన్ అన్నాడు వాల్మీకి, అంటే పూజించాడు వాడిని. మనకి ఇష్టమైన మాటలు చెబితే అవతలని పూజిస్తాం, ఇష్టం లేకపోతే ఒళ్ళు మండుతుంది అవునా. అందుకని మెచ్చుకొని ఎంత మంచి మాట చెప్పావు మహాపారస, ఈ మాత్రం తెలివితేటలు నాకు లేక కాదు, నేను సీతని తీసుకొచ్చినప్పుడే నువ్వు చెప్పినట్టే బలాత్కరించేవాడినే, కానీ నాకో బలహీనత ఏడిసింది, దానివల్లే నేను ఆ పని చేయలేకపోతున్నాను. ఒకప్పుడు నేను ఆకాశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాను, కనిపించిన స్త్రీలలా చేర్చుకుంటూ పోయేవాడిని. ఆ సమయంలో ఓ తమాషా జరిగింది, పుంజిక స్థల అని ఒక అప్సరస ఉన్నది, ఆ అప్సరస బ్రహ్మదేవుడి దగ్గర నాట్యం చేయటానికి బ్రహ్మ ఆశీస్సులు పుచ్చుకోవటానికి బ్రహ్మగారి దగ్గర కడుతోంది. అది నన్ను చూచింది, నన్ను చూచి వణిగిపోయి పాపాత్ముడికి దొరికాను రాని మేఘాల్లో దాక్కుని దాక్కుని వెళుతూ ఉంటే నేను చూచి వెంటబడ్డాను, దాని వస్త్రాలు తీసి అవతల పారేశాను, వివస్త్రలు చేశాను, బలాత్కరించాను. నా చేతిలో నలిగిపోయిన వెలవ ఉంది, లోలిత నలినీయత, ఏనుగు నలిపి విడిచిపెట్టిన తామర పువ్వు కాడల వాడిపోయింది, వాడిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది. బ్రహ్మగారికి ఆ దుస్థితి తెలిసింది, ఆయన నన్ను పిలిపించాడు, కోపగించాడు. అథ సంకుపితో దేవో మామిదం వాక్యమబ్రవీత, ఆయన కోపగించి నన్ను ఇలా శపించాడు. అద్య ప్రభృతి యామన్యాం, అద్య ప్రభృతి యాం అన్యాం బలానారీం గమిష్యసి తదాతే శతథా మూర్ధ ఫలిష్యతి న సంశయః. ఒరు మూర్ఖుడా రావణ, నేను నీకు వరాలు ఇవ్వడం వల్ల రెచ్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు, అందుకే నీకు ఇదే నా శాపం. ఈరోజు నుంచి ఏ స్త్రీ అయినా తనంత తాను నీకు లొంగితేనే సేకరించు. లొంగని, నీవంటే ఇష్టపడని స్త్రీని బలాత్కరిస్తే ఆ క్షణమే నీ తల 100 ముక్కలైపోతుంది. శతధామూర్ధ ఫలిష్యతి, శతధ అంటే 100గా నీ తల పగిలిపోతుంది, నీ తల 100 ముక్కలైపోతుంది. సస్థం అని చెప్పించాడు. అసలు వరాలు ఇచ్చింది బ్రహ్మేగా మరి వీడికి? నరుల చేతిలో, వానరుల చేతిలో తప్ప ఎవరి చేతిలోనూ మరణము లేకుండా వరములు ఇచ్చిన బ్రహ్మదేవుడే చెప్పించడంతో వీడు వణికిపోయాడు. వీడికి అంతఃపురం కూడా శాపం ఉందండో, ఇది కూడా మీకు కొంచెం సందేహం తీర్చాలి. ఒకప్పుడు వీడు రంభని చేర్చాడు. అప్పుడు నలకోవరుడు ఇష్టం లేని స్త్రీని బలాత్కరిస్తే నువ్వు చచ్చిపోతావు, నీ తల పగిలిపోతుందని చెప్పించాడు. ఆ శాపం ఇచ్చిన సంవత్సరం తర్వాత ఈ పుంజికస్థలను చేర్చాడు వాడు. కానీ వాడు తల పగలలేదు. ఎందుకని? నలకోబరుడి శాపం వాడిని ఏం చేస్తుంది? నలకోబరుడి కంటే వీడు శక్తివంతుడు. శక్తివంతుడి శాపం అయితే తప్ప మాదిరివాడి శాపం వాడిని ఏం చేయదన్నమాట. ఆ శాపం అయ్యాకే అప్పుడు బ్రహ్మశాపం ఇచ్చాడు. బ్రహ్మశాపం అంటే వీడికి తెలుసు, బ్రహ్మే నాకు వరాలు ఇచ్చాడని. అందుకే ఆ రోజు నుంచి జాగ్రత్తగా ఉన్నట్టు. అంత పూర్వం దాకా వాడు రెచ్చిపోయేవాడు. బ్రహ్మదేవుడు పెట్టిన శాపం వల్ల, భయం వల్లే ఇక ఆ తర్వాత నుంచి నేను ఇష్టం లేని స్త్రీని చెరచకుండా బతిమాలుకొని వశపరుచుకుంటున్నాను. ఇంతవరకు చాలామంది నాకు లొంగారు, ఎప్పటికీ లొంగకుండా ఈ సంవత్సర కాలం నుంచి కఠినంగా ఉన్నటువంటిది ఒక స్త్రీ, ఈ సీత మాత్రమే. ఈ కఠినంగా ఉన్న స్త్రీ సీతే. సీత తప్ప అందరూ ఏదో రకంగా లొంగిపోయారు నాకు. కొందరిని భయపెడితే లొంగారు, కొందరు డబ్బులకి ధనానికి భోగాలకి లొంగిపోయారు, కొందరు గతి లేక ఇంకెలాగో మన వాళ్ళు మనకు లేరు, ఇక్కడే ఉంటే ఉన్నంతలో సుఖపడచ్చని లొంగిపోయారు. కానీ సీత మాత్రం దేనికి నా మాట వినిపించుకోకుండా, లొంగకుండా, భయపడకుండా ఉండిపోయింది. నేను మహాశక్తివంతుణ్ణి, కానీ బ్రహ్మశాపం వల్ల నువ్వు చెప్పిన బలాత్కారాలు చేయలేకపోతున్నాను. ఇక నువ్వు చెప్పిన సలహా నచ్చింది. నేను మహాశక్తివంతుణ్ణి, ఆకాశంలో ఎగరగలను, గరుత్మంతుడిలో వెళ్ళగలను. నాకు ఈ యక్షులు, గంధర్వులు, మానవులు ఒక లెక్కలేదు. ఈ రాముడు వచ్చాడా, అతన్ని సూర్యుడు చీకటిని తొలగించినట్టుగా తొలగించి నాశనం చేస్తాను. ఇదివరకు కుబేరుణ్ణే జయించాను, పుష్పక విమానాన్ని అపహరించాను అనగానే అందరూ అన్నీ చెప్పడం అయ్యాక ఇప్పుడు విభీషణుడు ఇలా అన్నాడు. విభీషణో రాక్షసరాజ ముఖ్యం వివాచ వాక్యం హితమర్థయుక్తం. రాజుకి మేలు చేకూర్చే మాటలు అవి. మనుషులు రెండు రకాలు, అంటే ఇక్కడ జీవులని చెప్పాలి. జీవులు కొందరు మెరమెచ్చులు మాట్లాడి అవతల వాడి నాశనం కోరుతారు, కొంతమంది ఇతరులకు ఉపకారం చేయడానికి అవసరమైతే కఠినంగా కటుగా మాట్లాడతారు. కటుగా మాట్లాడినప్పటికీ తనకు ఉపకారం చేసేవాడిని వినాలి, నమ్మాలి. అందుకని ఇలా అన్నాడు ఆయన మహారాజా, వీళ్ళ మాటలు విని మోసపోకు. సీతాదేవి ఒక మహాసర్పం, ఆవిడ 5 తలలు కలిగిన సర్పం అనుకో. ఆవిడ 5 వేళ్ళు, 5 పడగలు. ఆవిడ కౌగిలి సర్పము యొక్క మధ్య ప్రాంతం. ఇంతకీ ఆవిడ దగ్గరికి వెళ్ళడం అంటే భయంకరమైన విషాగ్నిని కౌగిలించుకోవడం వంటిది. నా మాట విను, సీతాదేవి పొందు అనే విషం వల్ల నువ్వు మాడి మసైపోకముందే తక్షణమే సీతని పట్టుకెళ్ళి రామునికి అప్పగించు. రాముడి దగ్గర చాలామంది వీరులు ఉన్నారు, అసలు ఆ వీరులు అక్కర్లేదు. రాముడు తన బాణాలతోటే లంకానగరం మొత్తం భస్మం చేయగలడు. నౌక లేకపోతే మహాసముద్రం దాటలేము. అలాగే రాముడనేవాడి అనుగ్రహం లేకపోతే వానర సైన్యం అనే సముద్రం నువ్వు దాటలేవు. అనగా నువ్వు యుద్ధం చేయడం మానేసి రాముడికి సీతనిచ్చి శరణు కోరడమే మంచిది. శ్రీరాముడు ఎంత గొప్పవాడో నేను విన్నాను. ఇప్పటికే మహావీరుల్ని, విరాధుణ్ణి, కబంధుణ్ణి వధించాడు. నిన్ను శంఖలో పట్టుకుని ఇరికించి పట్టుకెళ్ళి సప్త సముద్రాలలో ముంచిన వాలిని ఒక్క బాణంతో కూలగొట్టాడు. అటువంటి మహావీరుడి ముందు దేవతలు కూడా నాశనమైపోతారు. తర్వాత ప్రహస్త, నువ్వు ఏదో పెద్ద వీరుణ్ణని రావణునికి సాయం చేస్తానంటున్నావు, నీకేం తెలుసు రాముని బాణాలు ఎటువంటివో? రాముని బాణాలు భయంకరమైనవి, తీక్ష్ణమైనవి, పదునైనవి. అవి గుండెల్లో గుచ్చుకుంటే ఇక తర్వాత మళ్ళీ 2 బాణం తినేందుకు మనం బతకం. ఒక్క బాణం చాలట. ఒక బాణం గుండెల్లో గుచ్చుకుని అది బయటకు వచ్చిందంటే ఏది, రామా 2 బాణం వెయ్యి అని యుద్ధం చేసేందుకు మనం మిగలం. రాముని బాణములు ప్రళయకాల మేఘాలు లాంటివి. ప్రళయకాలంలో మేఘాలు పిడుగులు వర్షిస్తాయి, రాముని బాణాలు కూడా అటువంటివే. నువ్వెంతవరకు దెబ్బ తినలేదు కాబట్టి వాటి గురించి తెలియదు. దెబ్బ తిన్న మారీచుళ్ళు అంటూ అడుగు చెబుతాడు. చచ్చిన స్వభావం అడుగు చెబుతాడు. త్రిశీర్షుడు ఈ కుంభకర్ణుడు, కుంభకర్ణుడు కొడుకు నికుంభుడు, ఈ రావణాసురుడు కొడుకు ఇంద్రజిత్తు, ఆఖరికి నువ్వు కూడా. ఎవ్వరూ రాముడిని ఎదుర్కోలేరు, ఈ రావణుడిని రక్షించలేరు. ఈ రావణుడు వ్యసనాలకి గురైపోయి పిచ్చి పనులు చేస్తున్నాడు. కొద్ది గట్టిగా తిట్టాడు. అయం హి రాజా వ్యసనాభిభూత మిత్ర ఈర మిత్ర ప్రతిమైర్భవద్వి. ఈ రాక్షసరాజు రావణాసురుడు భయంకరమైన స్త్రీ వ్యసనానికి గురైపోయాడు. తాగుబోతూ తిరుగుబోతూ అయిన వాడు వెనక ముందు ఆలోచించడం, ముందు వెనక ఆలోచించకుండా ఏం చేయొచ్చో ఏం చేయకూడదో చూసుకోవట్లేదు. అందుకే మిత్రుల్లా కనపడే మీలాంటి శత్రువుల మాటలు విని నా మాటలు శత్రుత్వానికి ప్రతీక అనుకుంటున్నాడు. నన్ను శత్రువుగా మిమ్మల్ని మిత్రుడిగా భావిస్తున్నాడు. మూర్ఖుడు ఎప్పుడూ కూడా పైకి మిత్రుల్లా కనిపించే వాళ్ళ మాటలు విని నాశనం అయిపోతారు. రాముడితో వైరము సర్వనాశనం, భయంకరమైనది, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభువునికి పనికొచ్చే సలహా చెప్పండి, రామచంద్రుడికి సీతనిమ్మని చెప్పండి అని విభీషణుడు చెప్పాడు. తక్కిన దివ్య విశేషాలతో రేపు మళ్ళీ యథాప్రకారంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.